ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయామయుడైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయమందు మీ యొక్క పరిశుద్ధమైన సన్నిధిలోనికి మేము వచ్చి ఉండగా మీ యొక్క కృపను మాపై కనపరిచి మీ యొక్క వాక్యమును మా హృదయములోకి అనుగ్రహించండి. మీ వాక్యమును వినేటువంటి వారం గాను దాని ప్రకారము లోబడి జీవించేటువంటి వారిని గాను మమ్మల్ని చేయండి. నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు నీ యొక్క కృపను చూపినావు, అయితే వారు మొండి వైఖరిని కనపరిచి నీ వైపునకు చూచేటువంటి వారిగా ఉండకుండగా వారి యొక్క ఇష్టానుసారంగా బ్రతకవలనని, వారి చిత్తానుసారంగా జీవించవలనని ప్రయత్నించినప్పుడు వారిని పని ఎట్లయితే శిక్షించినావో ఆ శిక్షలను ప్రస్తావిస్తూ నీ సేవకుడైనటువంటి పావులు తన దినమందు కొరింథీయులకు కూడా వ్రాయుచు ఆ విధమైనటువంటి శిక్షలు వారికి రాకుండా ఉండవలెననేటువంటి ఉద్దేశము చేత వారిని ఏ విధంగా హెచ్చరించి ఉన్నాడో అదే విధంగా ఈ దినమందును నీ వాక్యం మమ్ములను హెచ్చరించుతున్నదని మేము గ్రహించి మీ యొక్క వాక్యమునకు విధేయులమై బ్రతికేటువంటి వారినిగా మమ్ములను చేయండి. క్రీస్తు నామందు వేడుకుంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరు కూడా అలాగే క్రీస్తునందు మీరు నడిచేటువంటి అనుదిన జీవితములో ఆయనను మహిమపరచుచు ఆయన యందు ఆనందించుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మొదటి కొరింథీయులకు రాయబడినటువంటి పత్రిక 10:5-11 చూచుకుందాం. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి, గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఈ మాటలు పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింథీ సంఘములోనున్నటువంటి విశ్వాసులకు వ్రాయుచున్నాడు. ఆయన ఏమని సూచిస్తున్నాడంటే, ఇస్రాయేలు ప్రజల మధ్యన జరిగినటువంటి ఆ యొక్క విషయములను ప్రస్తావిస్తూ ప్రభువు వారిని ప్రేమించి వారిని చేరదీసి తన నామమును వారికి పెట్టి వారిని ముందుకు నడిపించవలననేటువంటి ఉద్దేశము చేత నడిపిస్తూ ఉన్న సమయములో ప్రజలు తమ సొంత ఇష్టము చొప్పున జరిగించుకునవలనని ప్రయత్నిస్తూ వారి యొక్క శరీరాశలకు, వారి యొక్క జీవపడంబమునకు, వారి కోరికలకు అలవాటు పడిపోయినటువంటి వారై అదేవిధంగా కొనసాగవలనని వారు మొండిగా ప్రయత్నించినటువంటి సాగినటువంటి సమయములో దేవుడు వారిపై ఎటువంటి శిక్షణ పంపియున్నాడో అది తెలియజేస్తూ ఆ విధముగా మీకు కూడా జరగకుండునట్లుగా మీరు జాగ్రత్త పడండి అని తెలియజేస్తూ కొరింథీ సంఘమునకు దైవసేవకుడు రాస్తూ ఉన్నాడు. పైన వ్రాయబడినటువంటి ఈ యొక్క వాక్య భాగములో ఇస్రాయేలు ప్రజలు చేసినటువంటి తప్పేంటి, దాని వలన కలిగినటువంటి శిక్ష ఏమిటి అనేటువంటిది తేటగా తెలియజేస్తూ దైవజనుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. పైన వ్రాయబడినటువంటి వాక్య భాగములో మొట్టమొదటిగా దైవ సేవకుడు సెలవిస్తున్నటువంటిది ఏమిటంటే, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి, గనుక అరణ్యములో సంహరింపబడిరి అని వ్రాస్తూ ఉన్నాడు. ఇక్కడ వారు చేసినటువంటి తప్పిదము దేవునికి ఇష్టలుగా ఉండకపోవుట అని సూచిస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టలుగా ఉండటం అనేటువంటిది దేవుడు కోరేటువంటిది. నీవు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఆయనను నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యొక్క అధికారమునకు నీవు ఒప్పుకొని ముందుకు సాగవలనని నీవు ఆయనతో ప్రమాణము చేసి నీ జీవిత యాత్రను ప్రారంభిస్తావో ఆ క్షణము నుండి దేవుడు నీ యొక్క అధికారిగాను, నీ యొక్క పరిపాలకుడుగాను, నీకు అడ్వైజర్గాను ఉండవలనని ఆయన కోరేటువంటి వాడుగా ఉంటాడు. నీవు ఏ పని చేసినప్పటికీ నీ చిత్తానుసారంగా కాక ఆయన యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థనాపూర్వకంగా నీ యొక్క కోరికలను, నీకున్నటువంటి అవసరతలను, నీకున్నటువంటి ఇతరమైనటువంటి అన్ని విషయములను ఆయన యొక్క సన్నిధిలో తెలియజేసి ఆయన నుండి నీవు సమాధానమును పొంది ఆయన చిత్తానుసారంగా నడిచేటువంటి వాడుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటాడు. చాలామందికి ఈ యొక్క అనుభవం అనేటువంటిదే ఉండదు. దేవుని చిత్తానుసారము అంటే తెలియనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కొంతమందికి ఈ మాట వరకు తెలుసు గాని ఆ మాటలో ఉన్నటువంటి అంతర్భావం అనేటువంటిది, దాని ప్రకారము యాక్చువల్గా తమ జీవితములలో చేయటం అనేటువంటిది తెలియనటువంటి వారు ఇంకా అనేక మంది ఉంటూ ఉంటారు. దేవుని యొక్క బిడ్డలను మనము పాత నిబంధన గ్రంథములో, కొత్త నిబంధన గ్రంథములో ఉన్నటువంటి వారిని మనం చూచినప్పుడు మనము గ్రహించేటువంటిది ఏంటంటే, ఆయన బిడ్డలైనటువంటి వారు ప్రధానమైనటువంటి విషయములలో ఆయన యొద్దకు వెళ్ళి, ఆయన యొద్ద పరిశీలించి పరీక్షించి, ఆయన చిత్తమును కనుగొని దాని ప్రకారము నడిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. పాత నిబంధనలో దేవుని బిడ్డలైనటువంటి వారు, ప్రవక్తలైనటువంటి వారు, వీరందరూ కూడాను దేవుని చిత్తానుసారం మీద ఆధారపడినటువంటి వారు. రాజులను ఇశ్రాయేలు ప్రజలపై ప్రభువు నియమించాడు. అయితే వారికి సహాయకులుగా ఉండే నిమిత్తము ప్రవక్తలను కూడా అనుగ్రహించాడు. వారి పని ఏమిటంటే పరిపాలన విషయములలో, సంఘటనలలో దేవుని చిత్తమును తెలుసుకుని రాజులకు తెలియజేస్తూ దేవుని చిత్తానుసారంగా ఆయన ప్రజలు నడుచున్నట్లుగా వారికి సహకరించవలనని ఆయన వారిని ఉంచినట్లుగా మనం చూస్తుంటాము. అదేవిధంగా కొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చిన తర్వాత ఆయన శిష్యులైనటువంటి వారు, ఆయనను నమ్మినటువంటి బిడ్డలందరూ కూడాను ఆయన యొద్ద విచారణ చేసి ఆ విధంగా ముందుకు సాగవలనని ప్రభు యొక్క కోరిక అయి ఉన్నది. అయితే అనేక మంది ఈ విధంగా జరిగించేటువంటి వారుగా ఉండరు. దీని యొక్క అర్థం అనేటువంటిది తెలిసిన వారు బహు కొద్ది మంది మాత్రమే ఉంటూ ఉంటారు. మనము చాలా మందిని అడిగినట్లయితే ఏం చేస్తున్నారు మీరు ఫలాని విషయంలో అని అడిగినట్లయితే వారు ఈ విధంగా మేము చేయాలని అనుకుంటున్నాము అని చెప్తూ ఉంటారు. కానీ మేము ప్రార్థన చేసి ఈ విధముగా దేవుని చిత్తం కొరకు కనిపెట్టి మేము కొనసాగాలనుకుంటున్నాము అనేటువంటి విషయము చెప్పేటువంటి వారు చాలా కొద్ది మంది ఉంటూ ఉంటారు. ఈ విధంగా చెప్పేటప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, మాకు ఇలా సాగాలని అనిపించినది, కానీ మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ విధముగా సాగుట అంత యుక్తము కాదని తెలియటంతో మేము మరి యొక్క మార్గమును ఎంచుకోవలసి వచ్చినది, ఈ విధంగా చేయాలనుకుంటున్నాం అని చెప్పేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. వారి మనసు చెప్పేటువంటిదే వారి కోరిక చొప్పుననే వారికి మేలైనదిగా తలంచేటువంటి దానిని మాత్రమే దేవుని చిత్తముగా చేసి చెప్పటం అనేటువంటిది అనేక సార్లు జరుగుతూ ఉంటుంది. కొంతమంది భక్తి గర్వం కలిగినటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. వారికి ఏమి చెప్పినా గానీ మొట్టమొదటగా ఈ యొక్క దేవుని చిత్తం అనేటువంటిది దానికి అతికించి చెప్పేటువంటి వారిగా ఉంటూ ఉంటారు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి వారు ప్రార్థించినటువంటిది ఎంత నిజంగా దేవుని యొక్క చిత్తమును వారు తెలుసుకున్నారా అంటే అది ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటుంది. గాని వారు చెప్పేటువంటి ప్రతి విషయంలో కూడాను దేవుని చిత్తమయ్యా ఇలా వెళ్ళటం అనేటువంటిది దేవుని చిత్తం, ఇలా చేయటం అనేటువంటిది దేవుని చిత్తం అని ప్రతి దానికి దేవుని చిత్తము దేవుని చిత్తం అని చెప్పేటువంటి వారు అనేక మంది తయారవుతూ ఉన్నారు. ఈ దినములలో రాత్రి చెప్తే తెల్లారికి దేవుని చిత్తం ఏదో ప్రార్థించి తెలియజేసేస్తాం మేము అని చెప్పేటువంటి విశ్వాసులు కొంతమంది తయారవుతూ ఉన్నారు. దీని ప్రకారం మనం చూచినట్లయితే మనకు తెలిసేటువంటిది ఏంటంటే, ప్రజలు తమ్మును తాము పాపులరైజ్ చేసుకునేందుకు ఈ దేవుని చిత్తం అనేటువంటి దానిని వాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వారు ఎంతో భక్తి కలిగినటువంటి వారు గాను వారికి దేవునికి ఉన్నటువంటి సంబంధము అతి సన్నిహితమైనటువంటి సంబంధము కలిగి ఉన్నట్లుగా వారికి వారు చూపించుకోవాలనేటువంటి ఉద్దేశము చేత వారు ఈ లోకములో ఏది మాట్లాడినా సరే ఇది దేవుని చిత్తం అని చెప్పేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వీరి యొద్దకు వెళ్ళి కొంతమంది విశ్వాసులు వారి యొక్క కోరికలను వారికి తెలియజేస్తూ వారి సలహాలు తీసుకునేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇలాగే వివాహ విషయములలో, చదువుల విషయములలో, ఇంకా ఇతర విషయములలో సహితము చేసేటువంటి వారు ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం చూచినట్లయితే కొంతమందికి అసలు ఈ మాట అనేటువంటిది తెలియనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. కొంతమందికి ఈ మాట తెలిసిన తర్వాత ఇక దీనినే వాడుతూ ప్రతిదానికి, అయిన దానికి కాని దానికి, దేవుని చిత్తమైనా కాకపోయినా, దానిని ప్రతిదానికి జోడిస్తూ మాట్లాడేటువంటి వారు సహితం ఉన్నారని మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ రెండు కోవల్ని మనం చూడవచ్చు. దేవుడు తన చిత్తానుసారంగా తన ప్రజలను నడిపించేటప్పుడు తన మహిమ నిమిత్తమై ప్రజలకు సెలవిచ్చేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. ఏ విధముగా వెళ్ళినట్లయితే తన నామము మహిమపరచబడనై ఉన్నదో ఆ విధముగా తన యొక్క చిత్తమును ప్రజలకు తెలియజేస్తూ ముందుకు వెళ్లేటువంటి వారుగా చేస్తూ ఉంటాడు. దీని అర్థం ఏంటంటే దేవుని చిత్తమును తెలుసుకుని వెళ్లేటువంటి మార్గములో కఠినమైనటువంటి పరిస్థితులు ఉండవు అని కాదు, ఇరుకులు ఇబ్బందులు పరీక్షలు ఉండవు అని కాదు. కొంతమంది వీడికి తప్పైనటువంటి అర్థాలని తీస్తూ ఉంటారు. ఎలాగంటే ఒక వ్యక్తి నిజంగానే ప్రార్థించి తను దేవుని చిత్తమును కనుగొని ముందుకు వెళుతున్నప్పుడు తనకు ఎదురవుతున్నటువంటి పరీక్షలు చాలా ఎక్కువగా వస్తున్నట్లయితే, చూడండి మేము ముందే చెప్పాము అతనికి, అయితే అతను దేవుని చిత్తం అన్నాడు, ఆ మార్గంలో వెళుతూ ఉన్నాడు, ఎన్ని అడ్డులు వస్తున్నాయో చూడండి, ఇవన్నీ అడ్డులు అనేటువంటివి రాకుండా ఉండేవి అతను సరైనటువంటి దేవుని చిత్తంలో నడిచినట్లయితే అని చెప్పేటువంటి వాళ్ళు ఇంకొంతమంది ఉంటా ఉంటారు. వారి ఉద్దేశం ఏంటంటే వారికి ఉన్నటువంటి పాపులారిటీని పెంచుకోవాలి అనేటువంటిది వారి యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈ రకంగా లోకములో మనం చూసినప్పుడు, సంఘంలో మనం చూసినప్పుడు, సంఘంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క విషయములు అనేటువంటివి చాలా చాలా కలత పెట్టేటువంటివిగా, ఒక సామాన్య విశ్వాసిని కలత చెందించే విధంగా ఉంటున్నవి. అయితే నీవు నిజంగా దేవుని యొక్క మహిమను వెదికేటువంటి వాడవైనట్లయితే, దేవుని కొరకు ప్రయాసపడేటువంటి వాడవైతే, దేవుని నామమును మాత్రమే నీవు మహిమపరచాలని ఆశించేటువంటి వ్యక్తి అయినట్లయితే, నీవు ఎలాప్పుడు కూడాను ఎవరికీ భయపడవలసినటువంటి అవసరం లేదు. నాకు తెలిసినటువంటి కొందరు వ్యక్తులు వారి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి విషయముల నిమిత్తమై ప్రార్థించి వాటి ప్రకారము ముందుకు నడవాలని వారు వెళుతున్న సమయంలో అనేక మంది ఆటంకపరిచినటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే నీవు వెళుతున్నటువంటిది అది సరిగా మాకు కనిపించటం లేదు, కాబట్టి అది దేవుని చిత్తము కాదేమో అని వీరు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే వారు అతి కంఫర్టబుల్ పొజిషన్స్ లో ఉన్నటువంటి వారు సహితము దేవుని నామమును మహిమపరచవలని, వారి పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదో వారు ప్రార్థించుకుని దేవుని సేవ చేయాలనేటువంటి ఆ యొక్క ఉద్దేశము చేత ఎక్కడో తాము తెలియనటువంటి ప్రదేశములకు వెళ్లి అక్కడ దేవునికి మహిమ కలుగునట్లుగా తాము ఎంతో సేవ చేసి ఉన్నారు. తాముకు ఏమీ లేకపోయినప్పటికీ సపోర్ట్ అనేటువంటిది కొంత ఉన్నా లేకపోయినా సరే వారు దేవుని మీద ఆధారపడుతూ వారు ప్రయాసపడినటువంటి వారుగా ఉన్నారు. ఇలాంటి వారిలో బ్రదర్ అమృత్ కుమార్ అనేటువంటి ఆయన నాకు తెలుసు. ఆయన ఆయన వైఫ్ ఇద్దరు కూడాను కంఫర్టబుల్ గా ఒకే స్కూల్లో పనిచేసుకుంటూ క్రైస్తవ స్కూల్లో చాలా మంచి నైబర్హుడ్ లో పనిచేస్తున్నటువంటి వారు సహితము వారు దేవుని చిత్తమును గ్రహించిన పిమ్మట వారు దేవుని చిత్తమునకు లోబడవలనని నిర్ణయించుకుని ఆ విధంగా చేసి తమ ప్రాణములను సహితము దేవుని యొక్క సన్నిధిలో అర్పించినటువంటి వారుగా ఉన్నారు. ఇదే విధంగా మా తల్లిదండ్రులు సహితము అదే విధంగా చేసినటువంటి వారై ఉన్నారు. ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే దేవుని యొక్క నామమును మహిమపరచాలనేటువంటిది ఆ యొక్క ధ్యేయం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి వారికి అది ఉండదు. చాలా మందికి ఎలాంటి ధ్యేయములు ఉంటాయంటే తమను తాము గొప్పవారిగా చేసుకోవాలని, ఈడిలోక సంబంధంగా వారు ముందు ముందుకు సాగాలని చెప్పి, అతి ఉన్నతమైనటువంటి స్థానంలోనికి ఎదగవలనని చెప్పి ఇలాంటి కోరికలు చాలా మందికి ఉండటం అనేటువంటిది సహజంగా ఉంటుంది. అది సహజంగా అందరికీ ఉండేటువంటివి. అయితే దేవుని మహిమపరిచేటువంటి బిడ్డలు ఎప్పుడు కూడాను వారికి మేలైనటువంటివి ముందు ఉన్నవి అని తెలిసిన కీడును కలిగించేటువంటివి, అంటే ఈ లోక సంబంధంగా కీడును కలిగించేటువంటివి ముందు తమ యొక్క ప్రయాణములో ఉన్నవి అని తెలిసినా సరే వారు మాత్రము వాటిని లెక్క చేసేటువంటి వారుగా ఉంటారు. కాని దేవుని యొక్క మాటకు మాత్రమే లోబడి ముందుకు నడిచేటువంటి వారై ఉంటూ ఉంటారు. ఎందుకంటే దేవుని చిత్తములో ఉన్నటువంటి యొక్క మేలు అనేటువంటిది వారు ఎరిగినటువంటి వారై ఉన్నారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. వారిని ప్రత్యేకమైనటువంటి జనముగా ఎన్నుకొని వారిని మాత్రమే తన యొక్క బిడ్డలని పిలుస్తూ తన జనాంగమని చెప్తూ వారికి ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క సూచనలను సలహా నియమములను ఇస్తూ వారిని ముందుకు నడిపించాలని కోరినాడు. ఈ క్రమములో ఆయన వారి పట్ల అనేకమైనటువంటి సూచక క్రియలను మహత్కార్యములను వారి కండ్ల ముందరే జరిగించి ఉన్నాడు. అయితే వారు నడిచేటువంటి యొక్క క్రమములో అరణ్య ప్రయాణములో వారు ఉన్నప్పుడు ప్రభువును మహిమపరిచినటువంటి వారుగా వారు లేరు. రకరకములైనటువంటి తప్పిదములను రకరకములైనటువంటి సమయములలో వారు చేస్తూ ముందుకు నడిచినట్లుగా మనం చూస్తున్నాము. దీనిని బట్టి ప్రేమ కలిగిన కలిగినటువంటి దేవుడు వారిని కరెక్ట్ చేయవలసినటువంటి అవసరం వచ్చినది. అనేక మార్లు వారిని హెచ్చరించిన పిమ్మట వారిని తప్పనిసరిగా కరెక్ట్ చేయవలసి వచ్చి కొంతమందిని చనిపోనిచ్చినాడు. ఈ విధముగా అరణ్యములోనే అప్పుడు ప్రయాణంలో మొట్టమొదటిగా ప్రయాణము ప్రారంభించి కొనసాగినటువంటి వారందరూ కూడాను అరణ్య మార్గంలోనే చనిపోయినారు. ఆ తర్వాతి జనరేషన్ మాత్రమే వాగ్దానం చేయబడినటువంటి కనానులో ప్రవేశించగలిగినారు. ఇద్దరు తప్ప దేవునిని మనము మహిమపరచాలంటే, దేవునికి ఇష్టలంగా మనం ఉండాలంటే ఆయన చిత్తము చొప్పున నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను మీరేటువంటి వారంగా ఉండకూడదు. ఆయన ఏ మాట చెప్తే ఆ మాటకు లోబడేటువంటి వారమై ఉండాలి. తర్వాత విషయము కంటెంట్మెంట్ కలిగినటువంటి వారమై ఉండాలి. మన యొక్క జీవితములో ఆయన ఏది అనుగ్రహించినప్పటికీ సంతృప్తి చెందినటువంటి వారమై ముందుకు సాగేటువంటి వారంగా ఉండాలి. చాలా మంది దేవుడు అనుగ్రహించేటువంటి వాటిని చూచుకుని పెదవి విరిచేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. నాకు ఇలాంటివేంటి, వారికి అలాంటివేంటి అని పోలిక చూచుకుంటూ వారు ప్రభువును నిందించేటువంటి వారుగాను ప్రభువును దూషించేటువంటి వారుగాను ఉంటూ ఉంటారు. తరువాత పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుని నమ్మటం అనేటువంటిది, విశ్వసించటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అబ్రహామును మనము చూచినప్పుడు తాను పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ ప్రభువునందు విశ్వసించినాడు. తాను తన భార్య ఎంతో వృద్ధాప్యములో ఉన్న దేవుడిచ్చినటువంటి మాటను నెరవేరుస్తాడనేటువంటి యొక్క ఉద్దేశం చేత దాని అందు విశ్వసించినాడు. ఈ క్రమంలో ఒకసారి ఆయన తప్పడుగు వేసినాడు గాని దేవుడు దానిని క్షమించి తాను చూపినటువంటి విశ్వాసమును బట్టి తనను ఆశీర్వదించినాడు. ఈ విధంగా దేవుని నమ్ముట అనేటువంటిది, పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ దేవునందు నమ్ముట అనేటువంటిది, ఆయన యందు విశ్వసించుట అనేటువంటిది కీలకమైనటువంటి పాయింట్ గా క్రైస్తవ జీవితంలో ఉంటూ ఉంటుంది. అది ఇరుసు లాంటిది అని మనం చెప్పవచ్చు. తరువాత దేవునికి ఇష్టలంగా మనం ఉండాలంటే ఆయన మనపై ఉంచినటువంటి ఆ అధికారమునకు లోబడినటువంటి వారమై ఉండాలి. కొన్నిసార్లు ఆయన మనల్ని కొందరి క్రింద నియమిస్తూ ఉంటాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను మోషే క్రింద నియమించినాడు. ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకొనవలనని వారికి నియమించి ఉన్నాడు. అయితే వారిలో మోషే మీద అణుగుకున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఇలాగా దేవుడు మనపై నియమించినటువంటి ఆ యొక్క దైవజనులను మనము ఒక్కొక్కసారి నిందించేటువంటి వారం గాను, వారిని దూషించేటువంటి వారం గాను ఉంటాము. వారు చెప్పేటువంటి మాటలు అనేటువంటివి మనకు నచ్చకపోవటం వలన, వారు చేసేటువంటి బోధలు అనేటువంటివి మనకు గుర్చుకొనటం వలన, మనలను మనము సరిచేసుకున్నటకు ఇష్టపడని వారముగా మనము వారిని నిందించేటువంటి వారం గాను, వారిని దూషించేటువంటి వారం గాను ఉంటూ ఉంటాము. ఈ విధమైనటువంటి ప్రవర్తనను దేవుడు సహించడు. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఆయన నియమించినటువంటి ఆ యొక్క గవర్నెన్స్ కింద మనము ఎప్పుడు అణిగినటువంటి వారమై ముందుకు నడుచుకునేటువంటి వారముగా ఉండాలి. రెండవదిగా, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అని వ్రాయబడినది. ఇక్కడ చెడ్డవాటిని ఆశించకుండునట్లు అనే మాట వాడబడింది. చెడ్డవి ఏమిటి, అసలు చెడ్డవనేటువంటివి ఏమిటి అని ఆలోచించినప్పుడు దేవుడు బహిష్కరించినటువంటివి అన్ని చెడ్డవే. దేవుడు చేయమని చెప్పినటువంటివి చేయకపోవటము చెడుతనమే. దేవుడు చేయవద్దు అని చెప్పినటువంటివి చేయటము చెడుతనమే. కాబట్టి దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకముగానున్నటువంటివి, దేవుడు బహిష్కరించినటువంటివి చేయటం అనేటువంటిది, చేయమని చెప్పినటువంటి వాటిని చేయకపోవటం అనేటువంటిది ప్రతిది కూడా చెడుతనం క్రిందకు మాత్రమే వస్తూ ఉంటుంది. అయితే చెడు వాటిని మనము ఆశించకుండా ఎలా ఉండగలము అని ఆలోచించాలి. చెడు వాటిని ఆలోచించేటువంటి తత్వం కలిగినటువంటి వారు మనము. పుట్టకతోనే ఆ విధమైనటువంటి జీన్స్ తో పుట్టినటువంటి వారము, కోరికలతో పుట్టినటువంటి వారము. కాబట్టి ఈ విధంగా ఉండకుండగా, చెడు వాటిని ఆశించకుండగా మంచి వాటిని మాత్రమే ఆశించుచు దేవునికి ఇష్టలంగా మనము ఎలాగా ఉండాలి అంటే, ఈ విషయంలో మనం కొన్ని సంగతులను గుర్తుపెట్టుకోవలసి ఉన్నది. వాటి ప్రకారము మనము నడుచుకోవలసినటువంటి అవసరం ఉన్నది. అవేంటంటే, మొట్టమొదటిగా నీ గురి, నీ గమ్యము సరైనవిగా ఉండాలి. చాలా మందికి ఉన్నటువంటి గురి అయినను గమ్యమైనను దేవునికి ఇష్టమైనటువంటివిగా ఉండవు. ఎప్పుడైతే నీ గురి గమ్యములు అనేటువంటివి దేవునికి ఇష్టమైనవిగా లేవో, అప్పుడు నువ్వు వెళ్లేటువంటి మార్గము కూడాను చెడు మార్గంగానే ఉంటూ ఉంటుంది. నువ్వు చేసేవి చెడు పనులు మాత్రమే అయి ఉంటాయి. కాబట్టి నీ గురి అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకునవలసినది, నీ గమ్యం ఎటువైపు సాగుతున్నదో చెక్ చేసుకునవలసి ఉన్నది. దేనిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. చిన్నవైనప్పటికీ పెద్దవైనప్పటికీ నీవు దేవునిని మాత్రమే మహిమపరిచేటువంటి ఆ గురితో సాగుతున్నావో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. నీకు తదుపరి లభించనై ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి బహుమానముల కన్నా దేవుడు అనుగ్రహించనై ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి బహుమానములు అనేటువంటి వాటిని నీవు విలువగా ఎంచుకుంటున్నావో లేదో అనేటువంటిది సరిచూసుకునవలసినటువంటి అవసరం ఉన్నది. రెండవది, పట్టుదల కలిగినటువంటి వ్యక్తివై ఉండాలి, క్రమశిక్షణ కలిగినటువంటి వాడవై ఉండాలి. పట్టుదల లేనటువంటి వారు చాలా మంది ఉంటూ ఉంటారు. వారు ఆరంభ సౌరత్వం చూపిస్తూ ఉంటారు తప్ప వారు కొనసాగించేటువంటి వారుగా ఉండరు. వారు ఒకటి రెండు రోజుల్లో మాడిపోయి చప్పబడిపోయినటువంటి విశ్వాసుల్లాగా ఉంటూ ఉంటారు. ఇలాంటిదికి మనకు పనికిరాదు. క్రైస్తవ విశ్వాస జీవితంలో నీ గురి వైపునకు గమ్యం వైపునకును పట్టు వదలక నిత్యము ఒకే మనస్సుతో నడుస్తూ సాగేటువంటి వాడుగా ఉండాలి. ఈ క్రమంలో నీకు క్రమశిక్షణ అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. కొంతమంది ఎక్కడైనా బాతకాన్ని మొదలు పెడితే అక్కడ గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటారు. వారికి తదుపరి చేయవలసినటువంటి ఆ యొక్క పనులు ఏమి గుర్తురా వారికి. ఆ యొక్క బాతకాణిలో మునిగిపోయి మిగిలినటువంటి చేయవలసినటువంటి ఇంపార్టెంట్ పనులన్నీ కూడాను ఆ తర్వాతకు పోస్ట్ పోన్ చేసుకుంటూ ఎన్నడూ చేయనటువంటి పరిస్థితుల్లోనూ కూడా వెళ్ళిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కొంతమంది బద్ధకస్తులు, వారు కేవలము ఇళ్లలోని బెడ్రూమ్స్ కు మాత్రమే పరిమితమై ఉంటూ ఉంటారు. ఎప్పుడు నిద్రపోతూ, ఎప్పుడు సోది కబుర్లు చెప్పుకుంటూ, వీధిలో స్ట్రీట్ కార్నర్ లో ఇతరులతో ఇలాంటి వారితో కలిసి మాటలు చెప్తూ, సోది మాటలు చెప్తూ ప్రయోజనకరమైనటువంటిది ఏది లేనటువంటి వారుగా బ్రతికేటువంటి వారే ఉంటారు. ఇలాంటి వారు దేవుని యొక్క దేవునికి ఇష్టం కానటువంటి చెడు వాటిని చేయకుండా ఉండలేరు. ఎల్లప్పుడూ చెడు వాటిని చేసేటువంటి వారుగా వారు ఉంటారు. దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి సరిగ్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఆ యొక్క సంబంధం అనేటువంటిది సరిగా ఉన్నదో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకునేటువంటి వారుగా ఉండాలి. ప్రార్థనలోనూ వాక్య పఠనంలోనూ తప్పిపోకుండా ఉండేటువంటి వారై ఉండాలి. ఈ రెండు విషయాల్లో మనము తప్పటడుగులు వేస్తున్నట్లయితే, అంటే క్రమంగా లేకుండా ఉన్నట్లయితే, ప్రార్థన విషయంలో కానీ దేవునితో గడిపేటువంటి ఆ యొక్క వాక్య పఠనం విషయంలో కానీ, మరి ముఖ్యంగా ఒంటరి ప్రార్థన విషయము, ఇది గనక నువ్వు పోగొట్టుకున్నట్లయితే దేవునితో నీ యొక్క సంబంధం అనేటువంటిది చాలా ర్యాపిడ్గా తగ్గిపోతూ ఎంతో కాలం పట్టదు దేవుని నుండి దూరమైపోయేటువంటి వాడుగా ఉండగలవు. కాబట్టి దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధమును ఎప్పటికప్పుడు నువ్వు సరిచూసుకుంటూ ఉండాలి. నీవు దేవునితోనే ఉన్నావా లేదా అనేటువంటి విషయాన్ని నువ్వు పరీక్షించుకుంటూ ఉండాలి. తరువాత, వాక్యానికి అన్ని సమయాలలో విధేయుడు కావాలి. కొంతమంది వాక్యం చొప్పున కొన్నిసార్లు నడుచుకునేటువంటి వారుగా ఉంటారు, కానీ అన్ని సార్లు కూడాను అన్ని సందర్భములలోనూ వాక్యానికి విధేయత చూపేటువంటి వారుగా ఉండరు. వారి అనుకూలంగా ఉన్నప్పుడు విధేయులు అవుతూ ఉంటారు, లేనప్పుడు వారు దూరంగా వెళ్లిపోయి వారి ఇష్టానుసారంగా చేసుకునేటువంటి వారుగా ఉంటారు. గుడిలోనికి వచ్చినప్పుడు భక్తి, లోకంలోనికి వెళ్ళినప్పుడు లోక సంబంధమైనటువంటి ప్రవర్తన. ఈ విధంగా ఉన్నట్లయితే నువ్వు చెడు వాటిని చేయకుండా ఉండలేవు. కాబట్టి వాక్యానికి అన్ని సమయాల్లో విధేయత చూపేవాడుగా ఉండాలి. శోధన నుండి, చెడు నుండి తొలగిపోయేటువంటి వాడుగా ఉండాలి. నీకు శోధనలు ఉన్నవి, అక్కడ కీడు పొంచి ఉన్నది అని తెలిసినప్పుడు ఆ శోధనల నుండి నువ్వు తొలగిపోయేటువంటి వాడుగా ఉండాలి. చెడుతనం అక్కడ జరుగుతున్నది, అక్కడ నువ్వు ఎక్కువసేపు ఉన్నట్లయితే ఆ చెడుతనంలో నీవు కూడా నువ్వు పాలు పంపులు పొందేటువంటి వాడవై ఉండగలవు అని తెలిసినప్పుడు అక్కడ నుండి నువ్వు తొలగిపోయేటువంటి వాడవై ఉండాలి. కానీ అక్కడే నువ్వు కూర్చొని నిలబడి నీవు చెడుతనము చేయకుండా ఉండాలంటే అది సాధ్యమయ్యేటువంటిది కాదు. నాకు తెలిసినటువంటి ఒక కుర్రవాడు ఈ జాతరలో తిరణాలు ఎక్కడైతే దొరుకుతూ ఉండేవో అక్కడికి తరచుగా వెళుతూ ఉండేవాడు. అతనికి ఉన్నటువంటి బలహీనత ఏంటంటే ఆ నేత్రాసలు తీర్చుకోవాలనేటువంటి ఆ యొక్క బలహీనత ఉండేది. అతను అక్కడికి వెళ్ళి ఏం చేస్తూ ఉండేవాడంటే అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వారిని అందరిని చూస్తూ ఆ నేత్రాసలు తీర్చుకుంటూ ఉండేవాడు. ఈ నేత్రాసలు తీర్చుకున్న తర్వాత ఆ శరీరమును లోబరుచుకునలేక ఎక్కడో ఓ చోట తప్పిపోతూ ఉండేవాడు. ఇతను వెళ్లటమే తప్పు అక్కడికి, ఎందుకంటే అక్కడ చెడుతనం ఉన్నదని. తాను అక్కడికి వెళ్ళినట్లయితే ఆ విధమైనటువంటి శోధనలో పడిపోతాడని అతనికి తెలుసు. కావాలని వెళ్లి చెడుతనముని దూరంగా ఉండాలంటే ఎక్కడ ఉండగలం. ఒకవేళ నీకు తెలియకుండా వెళ్ళినప్పటికీ, అలాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పటికీ నీకు చెడుతనం అక్కడ ఉన్నది కాబట్టి ఆ చెడుతనములో నువ్వు పడిపోయేటువంటి అవకాశం ఉన్నదని తెలిసినప్పుడు దాని నుండి వెంటనే నువ్వు తొలగిపోయేటువంటి వాడుగా ఉండాలి. చాలా మంది అక్కడే తిరుగుతూ అక్కడే సమయమును గడుపుతూ దానిలో పడిపోయే వరకు కూడాను అదే విధంగా కొనసాగుతూ ఉంటారు. నువ్వు చెడుతనములో వెళ్లాలంటే వెళ్ళవచ్చును, దేవుడు నీకు మేలును కీడును నీ ముందు ఉంచి ఉన్నాడు. ఎంచుకొనవలసినటువంటి వాడవు నీవు. అయితే నీ యొక్క ప్రయత్నము లేకుండగా, నీ ఇష్టము లేకుండగా దేవుడు నిన్ను చెడుతనము నుండి తీసివేసి నీతి మార్గంలో బలవంతంగా పెట్టేటువంటి వాడు కాడు. తర్వాత దుష్ట సాంగత్యం అనేటువంటిది మానేటువంటి వారంగా మనం ఉండాలి. దుష్ట సాంగత్యం అనేటువంటిది మంచి నడవడిని చెరుపుతుందని బైబిల్ తెలివిస్తూ ఉన్నది. కాబట్టి నీ సాంగత్యం ఎలా ఉన్నది? కొంతమంది దుష్టుల సాంగత్యమును పట్టినప్పుడు వాళ్లతోటే ఆ యొక్క సాంగత్యములో కొనసాగుతూ వీరు కూడా భయంకరమైనటువంటి వారుగా అయిపోయినటువంటి వారు ఉన్నారు. చాలా సందర్భములలో విశ్వాసుల సహితము అంత విశ్వాసులు కాని వారితో సహవాసము చేస్తూ వారికి లేనటువంటి ఆ చౌకబారు విశ్వాసాన్ని వీరు కూడా అభ్యించుకున్నటువంటి సందర్భములు ఉంటుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడాను మనము జాగ్రత్త పడవలసినటువంటివి. నీవు సరైనటువంటి, మరి ముఖ్యముగా వివాహ విషయములో మనము ప్రవేశించేటప్పుడు ఈ విషయములన్నీ కూడాను జనరల్ గా ఆలోచించము. ఏదో పైపైన ఉన్నటువంటి మనకు కావలసినటువంటి ఆ రిక్వైర్మెంట్స్ చూసుకొని మనలాగానే చదువుకున్నటువంటి వారా కాదా, ఆస్తి అంతస్తు ఇలాంటివన్నీ కూడాను చూసుకుంటూ సాధారణంగా మనుషులైనటువంటి వారు వివాహ బంధంలోనికి ముందుకు వెళుతూ ఉంటారు. అంతకుమించి ఆలోచించేటువంటిది ఉండదు. కానీ విశ్వాసపు మెట్టు అనేటువంటి దానిని గురించి తప్పనిసరిగా మనము ఆలోచించవలసి ఉన్నది. ఎప్పుడంటే నీవు విశ్వాసి అయినట్లయితే తప్పనిసరిగా నీకు రాబోయేటువంటి జోడీ కూడా ఎలాంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి అయి ఉన్నాడో ఈ విషయంలో నువ్వు ముందుగానే ఆలోచించుకోనవలసి ఉన్నది. కొందరు మంచి విశ్వాసులైనటువంటి వారు చౌకబారు విశ్వాసులను వివాహం చేసుకున్నటం వలన వారి జీవితములు అనేటువంటివి ఆ తర్వాత అంత సవ్యంగా సాగలేదు. అదేవిధంగా కొంతమంది బుద్ధిహీనతలో సహితము పడిపోయినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఉన్నది. పెద్దల సలహాలు తీసుకునేటువంటి వాడవైన ఉండాలి. పెద్దలు చెప్పేటువంటి మాటలను లక్ష్య పెట్టేటువంటి వాడుగా. ఈ దినములలో పెద్దలైనటువంటి వారు అని చెప్పుకునేటువంటి వారు అనేక మంది తయారవుతున్నారు. వారు నిజానికి పెద్దలే కాదు, కానీ వారు పెద్దలని చెప్పుకుంటూ వారి యొక్క బ్రతుకు తెరువును చూసుకుంటున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. అలాంటి వారిని గురించి నేను మాట్లాడటలేదు. అయితే నిజంగా ప్రార్థనా పరులైనటువంటి వారు, ప్రార్థించే వారు, విశ్వాసములో కొనసాగేటువంటి వారు, వీరి యొక్క సలహాలను సూచనలను నువ్వు తీసుకున్నట్టు అనేటువంటిది చాలా ముఖ్యము. బైబిల్లో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును అని వ్రాయబడి ఉన్నది. మనకు ఈ లోకరీతిగా చూచినప్పుడు అదంతా కూడాను సవ్యముగానే ఉన్నట్లుగా ఉంటుంది. మార్గం అంతా కూడాను చాలా బాగా ఉండబోతున్నటువంటి మార్గముగానే అనిపిస్తూ ఉంటుంది. అయితే దానిలో ప్రవేశించి తర్వాత ఎక్కడ చూసినా సరే అక్కడ పీస్ ఆఫ్ మైండ్ లేనటువంటి పరిస్థితిలో చిన్న భిన్నం అయిపోయినటువంటి జీవితములు ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే ప్రార్థించేటువంటి వారంగాను ప్రభు దీనిలో చెడు దాగి ఉన్నది అని చెప్పేటువంటి ఆ యొక్క విషయములను మనము అవాయిడ్ చేయవలసినటువంటి అవసరము ఉన్నది. మూడవదిగా, వారిలో కొందరు వరే మీరు విగ్రహారాధికులు కాకుడి అని వ్రాయబడి ఉన్నది. మీరు విగ్రహారాధికులై కుడి అని వ్రాయబడి ఉన్నది. విగ్రహములను పూజించుట, వాటిని దేవుని స్థానంలో ఉంచుట అనేటువంటిది దేవుడు అన్నిటికంటే హేయమైనదిగా ఎంచేటువంటిది. దేవుడు జీవము కలిగినటువంటి దేవుడై అన్నాడు. ఆయనకు సమస్తమును ఎరుకై ఉన్నది. ఆయనను విసర్జించి ఆయనను ప్రక్కన పెట్టివేసి మూగ విగ్రహములను, మన చేతులతో మలిచినటువంటి విగ్రహములను దేవుళ్ళు అని పూజించేటువంటి పరిస్థితిని దేవుడు అన్నిటికంటే హేయమైనదిగా భావిస్తూ దానిని నిమిత్తమై కఠినమైనటువంటి తీర్పులను ప్రజల మీదకు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. విగ్రహములు మన యొక్క జీవితంలోనికి ఎప్పుడు వస్తాయి అంటే, దేవుని యందు నీవు నమ్మకం ఉంచినప్పుడు, దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మనప్పుడు, అప్పుడు ఈ విగ్రహమును నీవు పక్కన పెట్టుకుంటూ ఉంటావు. కాబట్టి దేవుడు ఉన్నాడు అని ఆయన యొక్క గొప్పదనమును, ఆయన యొక్క మహాత్మ్యమును నీవు ఎరిగినటువంటి వాడవైతే ఆయన శక్తివంతుడని, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడని, ఆయనను విశ్వసించేటువంటి వారిని ఆయన చేయి విడిచేటువంటి వాడు కాడని నీవు విశ్వసించినట్లయితే విగ్రహముల వెంబడి వెళ్ళవలసినటువంటి అవసరం నీకు లేదు. లేదు. అయితే విగ్రహముల వెంబడి నువ్వు వెళుతున్నావంటే దేవుని అందు నిరీక్షణ అనేటువంటిది నీకు లేదని అర్థము. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు తన 10 ఆజ్ఞలను ఇచ్చినప్పుడు మొట్టమొదటిగా ఇచ్చినటువంటిది దేవునిని నీవు హృదయమంతటతో ప్రేమించవలనటువంటిది, ఆయనకు లోబడవలన ఆ యొక్క ఆజ్ఞను ఇవ్వటం జరిగింది. కాబట్టి ఆ ఆజ్ఞను నెరవేర్చేటువంటి వాడుగా నువ్వు ఎల్లప్పుడూ ఉండాలి దేవుని బిడ్డగా. అది లేకుండగా విగ్రహములను చేసుకుని వాటి వైపునకు పరిగెత్తున్నట్లయితే నీకు శిక్ష అనేటువంటిది తప్పదు. దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించేటువంటిది ఏదైనా సరే విగ్రహమే అవుతుంది. అది డబ్బు కావచ్చును, కొందరికి పేరు ప్రఖ్యాతులు కావచ్చును, కొందరికి శరీరాశలు కావచ్చును, కొందరికి జీవపు డంబము కావచ్చును. ఎవరైనప్పటికీ వారి జీవితంలో దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించేటువంటి ఏదైనప్పటికీ ఎవరైనప్పటికీ అది గాని వారు గాని దేవుని యొక్క స్థానములో ఉన్నప్పుడు అది విగ్రహారాధన అవుతూ ఉంటుంది. ఈ విషయంలో మనం జాగ్రత్త పడాలి. చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే దేవుని కన్నా ఎక్కువగా నేను ప్రేమించట్లేదండి, దేవుని నేను ప్రేమిస్తూనే ఉన్నాను, ఒక ప్రక్కన వీటిని కూడాను నేను వెంబడిస్తున్నాను అని చెప్తూ ఉంటారు. దేవునికి సిరికి నీవు దాసుడవుగా ఉండలేవు. దీనికి యాసిడ్ టెస్ట్ ఏంటంటే దేనికి నీవు దాసుడవై ఉంటున్నావు? దేవుని యొక్క మాటకు నీవు దాసుడవుగా ఉంటున్నావా? లేకపోయినట్లయితే నీవు డబ్బుని సేవించేటువంటి వాడవైనట్లయితే డబ్బు చెప్పినట్టుగా నడుచుకునేటువంటి వాడవై ఉంటున్నావా? దేనికి దాసుడవై ఉన్నావు దానిని నీ యొక్క విగ్రహము అని అంటాము. కాబట్టి నీవు దేనికి దాసుడవో నిన్ను నువ్వు పరీక్షించుకోవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. విగ్రహారాధన అనేటువంటిది ఎక్కడ ఉంటుందో అక్కడ వ్యభిచారము, తాగుడు, జూదము ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఒకసారి నేను విశాఖపట్నం నుండి విజయవాడకు ట్రైన్ లో ప్రయాణిస్తూ ఉన్నాను. ఆ మార్గంలో అన్నవరం అనేటువంటి ఒక స్టేషన్ వస్తూ ఉంటుంది. దూరంగా కొండ కనపడుతూ ఉంటుంది. అక్కడ విగ్రహారాధన అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మాతో కూర్చున్నటువంటి ఒక ఆవిడ చెప్తా ఉన్నది, ఏమండి అక్కడ ప్రదేశంలో చాలా వ్యభిచారం జరుగుతుందండి అని చెప్తా ఉన్నది. మరి ఆమె ఎప్పుడు వెళ్ళిందో ఏంటో నాకైతే తెలియదు, కానీ ఇది చాలా సంవత్సరముల క్రితం జరిగినటువంటి విషయము. అప్పుడు నేను అనుకున్నాను, ఆమె చెప్పగానే నేనేమనుకున్నానంటే నిజమే కదా, విగ్రహారాధన ఎక్కడైతే ఉన్నదో అక్కడ తప్పనిసరిగా ఈ వ్యభిచారం అనేటువంటిది, తాగుడు అనేటువంటిది, జూదం అనేటువంటిది, సమస్త విధమైనటువంటి దుష్కార్యములు అనేటువంటివి అక్కడ ఉండి తీరతాయి. ఒకసారి నేను తిరుపతి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళినటువంటిది ఏంటంటే ఏదో కాంటాక్ట్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి వెళ్ళవలసి వచ్చినది. ఆ సమయంలో నేను హోటల్లో ఉన్నాను. హోటల్లో వెళ్ళిన వెంటనే ఏమండి ఏం కావాలి ఏంటి అని అడిగాడు అతను. నా బ్యాగ్ తీసుకుని వచ్చి రూమ్ లో పెట్టినటువంటి అతను. అడిగినప్పుడు నాకేం అక్కర్లేదు, నీళ్లు కొంచెం జగ్గుతో తీసుకొచ్చి పెట్టు అని చెప్పాను. అతను వెళ్ళాడు, తీసుకొచ్చాడు, జగ్గుతో పెట్టాడు. ఏమండి మీకు ఏమి కావాల్సినా సరే నన్ను అడగండి, ఏమే ఇది లేదండి నన్ను అడగండి అన్నాడు. ఏమిట్రా ఇప్పుడే అడిగాడు కదా, కావలసిన డ్రింకింగ్ వాటర్ కావాలని చెప్పాను. మరి తెచ్చాడు. తెచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మళ్ళీ ఇట్లాగా అడుగుతున్నాడు ఏంటి అనుకున్నాను. ఇప్పుడు అతను నాకు అర్థం కావటం లేదు అతను చెప్పేటువంటిది అనేటువంటి ఉద్దేశంతో మీకు ఏం కావలసినా నన్ను అడగండి, చివరికి అమ్మాయిలు కావలసినా నన్ను అడగండి అన్నాడు. ఆ మాట వినేటప్పుడు నాకు ఒక్కసారి, అప్పటికి ఇంకా నాకు వివాహం కాలేదు, ఒకసారి గుండెలో ఏదో ఐస్ గడ్డ పడినట్లుగా నాకు అనిపించింది. ఎందుకంటే ఏమిటి ఈ ప్రదేశంలో నేనున్నానా, ఏంటిది భక్తి కలిగినటువంటి ఒక పిల్గ్రిమ్ ప్లేస్ గా చెప్తూ ఉంటారు, అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇలా ఉన్నాయా? ఇక నేను అక్కడ ఉన్నటువంటి 2-3 దినములలో నేను గమనించినటువంటిది ఏంటంటే ఆ ఊరంతా అలాగే ఉన్నది. ఊరిలో ఉన్నటువంటి వ్యభిచారం అనేటువంటిది గానీ ఇతరమైనటువంటి దౌర్భాగ్యపు బ్రతుకులు గాని ఇంకా ఎక్కడ ఉండవేమో అని అనిపించింది. కాబట్టి విగ్రహారాధన జరిగేటువంటి ప్రదేశాల్లో సకలమైనటువంటి దుష్కార్యములు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈ విగ్రహారాధన కేవలము విగ్రహాలని పూజించటం అనేటువంటిదే విగ్రహారాధన అనుకోకూడదు. మనము దేనిని దేవుని కన్నా ఎక్కువగా సేవిస్తా ఉంటామో దేవుని స్థానంలో దేనినైతే మనము ఉంచి దానికి మనము లోబడేటువంటి వారంగా ఉంటూ ఉంటాము, అప్పుడు దానిని మనము విగ్రహంగా భావించవచ్చు. కాబట్టి ఈ విగ్రహారాధన అనేటువంటిది చాలా చాలా భయంకరమైనదని ఎరిగి ఈ విగ్రహారాధన అనేటువంటిది కేవలము విగ్రహములకు మాత్రమే పరిమితమైనది కాదు అని తెలుసుకున్నటువంటి వారమై మనము ఏ విగ్రహారాధికులమై ఉంటున్నామో తెలుసుకుని దాని నుండి విముక్తి పొందేటువంటి వారంగా మనము ఉండాలి. తర్వాత ఈ లోక సంబంధమైనటువంటి స్నేహాలు మనం మానేటువంటి వారమై ఉండాలి. ఇహలోక సంబంధమైనటువంటి స్నేహములు కొన్నిసార్లు మేలు కలిగిస్తాయి, కొన్నిసార్లు కీడును కలుగజేస్తూ ఉంటాయి. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో, నువ్వు ఏ విధంగా ముందుకు సాగుతున్నావో ఎంతవరకు వారు చెప్పేటువంటి మాటల ప్రకారము నీవు క్రమక్రమంగా ముందుకు నడుచుకుంటున్నావో అనేటువంటి వాటి మీద ఇవి ఆధారపడుతూ ఉంటాయి. మంచిగా ఉన్నటువంటి వారు కొందరు స్నేహాలు పట్టి దౌర్భాగ్యులుగా తయారైనటువంటి వారు నాకు తెలుసు. అదే విధంగా దౌర్భాగ్యులుగా ఉన్నటువంటి వారు మంచి వారి స్నేహాలు బట్టి కొంతమంది ఆ మంచి వారి మాటల చొప్పున నడుచుకుంటూ మేలైనటువంటి మార్గంలోనికి ముందుకు సాగినటువంటి వారు సైతం నాకు తెలుసు. కాబట్టి లోక సంబంధమైనటువంటి స్నేహాల గురించి మనము జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇక తర్వాత చెప్పబడినటువంటి మాట ఏంటంటే, మనము వ్యభిచరింపకయుందము అని చెప్పబడింది. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి అని చెప్పి ఇక్కడ దైవజనుడు కొరింథీ సంఘమునకు తెలియజేస్తూ ఉన్నాడు. వ్యభిచారము అనేటువంటిది మనకందరికీ తెలిసినటువంటిదే. కొంత వయసు వచ్చినట్లయితే వ్యభిచారం అంటే ఏంటో నీకు తెలుసు. ఈ వ్యభిచారం అనేటువంటిది హృదయములో ఉన్నట్లయితే అది నీకు కుష్టు లాంటిది. అది నిన్ను తెలియకుండానే తినివేసేటువంటి వ్యసనము. ఇది శరీర సంబంధమైనటువంటి వ్యసనము. ఆపోజిట్ సెక్స్ తో దేవుడు నిర్ణయించినటువంటి ఆ యొక్క ప్రమాణముల చొప్పున కాకుండా నీ ఇష్టానుసారముగా నీ కోరిక మేరకు బ్రతికేటువంటి వాడుగా నీవు ఉన్నట్లయితే నీవు వ్యభిచారము చేయుచు ఉండేటువంటి వాడవై ఉంటూ ఉంటావు. లోకములో అనేకమైనటువంటి కుటుంబములు విచ్ఛిన్నమైపోవటానికి కారణం ఏంటంటే ఈ వ్యభిచారం అనేటువంటిది. కొన్ని కుటుంబములలో ఎదిగినటువంటి పిల్లలు ఉన్నప్పుడు సహితము తండ్రులైనటువంటి వారు, కొన్ని కుటుంబములలో తల్లులైనటువంటి వారు సహితము ఈ వ్యభిచారమునకు బానిసలైన పోయినటువంటి వారై ఉండి వారు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి వారై ఉంటూ ఉంటారు. కుటుంబంలో పరిస్థితి ఎలా ఉండనై ఉన్నది, పిల్లలు ఏమైపోయినై ఉన్నారు, వారు ఎదుగుతున్నారు అనేటువంటి ఆ యొక్క గ్రహింపు కూడా లేకుండా ఒక జంతువులే ముందుకు సాగేటువంటి వారు ఉంటూ ఉంటారు. కొంతమంది జీతం రాగానే ఆ జీతం తీసుకుని వెంటనే కనబడకుండా పోతుంటారు. ఏమయ్యాడు ఈయన అని ఆలోచిస్తే ఆయన జీతం తీసుకున్నాడు, ఆయన ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకుంటానికి ప్రవర్తించడానికి ఎక్కడికో మరొక ఊరు వెళ్ళిపోయినాడు. ఆ ఊరిలో ఉండి ఈ యొక్క పనులన్నీ చేస్తున్నట్లయితే అందరి ముందు అపాసులు పాలవుతాడని చెప్పి ఇంకెక్కడో ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి వారు చాలా మంది ఉంటూ ఉంటారు. స్త్రీలు సహితము ఇలాంటి వారు కొంతమంది ఉండటం అనేటువంటిది బహు దురదృష్టకరమైనటువంటిది. ఎదిగినటువంటి పిల్లలు అన్ని కూడాను తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలియనటువంటిది ఏమీ కాదు. తండ్రి లాంటి వాడు, తల్లి లాంటిది, ఇవన్నీ కూడాను వారికి కూడా తెలుస్తూ ఉంటాయి. అయితే ఎవరితో చెప్పుకోగలరు, మా నాయన ఇలాంటి వాడని, మా అమ్మ ఇలాంటిదని చెప్పుకోగలిగినటువంటి వారా? కాబట్టి వీరిని ఇతరులు ఎలా చూడనై ఉన్నారు అనేటువంటి యొక్క భయము చేత ఎవరికి చెప్పుకోకుండానే హృదయంలో పెట్టుకుని వారు బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని గడిపేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. నలిగిపోయేటువంటి పసిపిల్లలు కూడా ఈ యొక్క కుటుంబ పరిస్థితులలో చిక్కుకుని విచ్ఛిన్నం అయిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండవలసినటువంటిది ఏంటంటే, శరీర సంబంధమైనటువంటి యొక్క కోరికల విషయంలో మనము వ్యభిచరింపకుండా ఉండేటువంటి వారమై ఉండాలి. దేవుని ఆలయమైనటువంటి యొక్క శరీరమును శరీరాశ కోసం మనం వాడేటువంటి వారంగా ఉండకూడదు. దేవుడు ఈ శరీరమును మనకు దేని నిమిత్తమై ఇచ్చాడు, దాని నిమిత్తమై ప్రభు చిత్తానుసారంగా మనం వాడేటువంటి వారంగా ఉండాలి. గాని మన శరీరంలో కలిగేటువంటి ప్రతి కోరికకు ఆయన చిత్తమును ఆయన యొక్క నియమమును ప్రక్కన పెట్టి వేసి మన ఇష్టానుసారంగా పరిగెత్తేటువంటి వారంగా ఉన్నట్లయితే అనేకమైనటువంటి శాపములు కాచుకొని ఉన్నవి. చాలా మంది మోహపు చూపు అనేటువంటి దాని విషయంలో జాగ్రత్త వహించరు. ప్రభు వచ్చిన తర్వాత ఆయన ఒక స్త్రీను మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడును అనేటువంటి యొక్క సత్యమును ప్రభు తెలియజేశాడు. పాత నిబంధన గ్రంథంలో వ్యభిచరింపకూడదు అనే మాట ఉన్నది. అయితే ప్రభు వచ్చే సమయం వరకు కూడాను మోహపు చూపు చూడటం అనేటువంటిది తప్పు అని, అది వ్యభిచారముతో సమానం అనేటువంటి విషయము అప్పటి వరకు తెలియలేదు. ప్రవక్తలు ఎవరు చెప్పినటువంటి వారు లేరు. కాబట్టి మనము ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయములే కదా అని అనుకుంటూ ఉంటాము. అయితే వాటిని ప్రభువు ఏ విధంగా ట్రీట్ చేయనున్నాడు అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయంగా మనము తెలుసుకోవాలి. శరీరాశలను అణుచుకునలేక అనేక మంది భార్యలను కలిగి ఉండేటువంటి వారు చాలా మంది ఉంటూ ఉంటారు. ఎంతమంది అయ్యా మీ నాయనకి భార్యలు అని అడిగితే కొంతమంది మొహమాటం లేకుండా ఎంతమంది అని చెప్పేటువంటి వారు ఉంటారు. కొన్ని కమ్యూనిటీస్ లో అది అలౌడ్ అని చెప్తా ఉంటారు. అలౌడ్ అంటే వారు నమ్మేటువంటి విశ్వాసాన్ని బట్టి. అయితే అనేక మంది భార్యలను కలిగి ఉండటం అనేటువంటిది అదే కొంతమంది అధికారికంగాను అనధికారికంగాను, కొంతమంది కలిగి ఉండటం అనేటువంటిది, అంటే తెలిసే విధంగా కొంతమంది ఇలా కలిగి ఉంటారు, కొంతమంది తెలియనటువంటి విధంగా కలిగి సంసారాలు మెయింటైన్ చేసేటువంటి వారు ఉంటూ ఉంటారు. వ్యభిచార వృత్తిలో ఉన్న వారి యొద్దకు క్రమంగా తరచుగా వెళ్ళేటువంటి వారు ఇలాంటి వారు కొందరు ఉంటూ ఉంటారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ప్రతి అవిధేయత అనేటువంటిది శరీరమునకు బయట ఉంటుంది, గాని ఈ శరీరముతో మనం చేసేటువంటి ఈ వ్యభిచారం అనేటువంటివి మనకి శరీరమునకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది, మన ఆత్మకు సరైనటువంటిది కాదు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మనము ఉండవలసినటువంటి వారమే ఉన్నాము. కాబట్టి వ్యభిచారం చేయటం అనేటువంటి దానిని దేవుడు ఏ విధముగా ఎంత సీరియస్ థింగ్ గా ట్రీట్ చేశాడు అని అంటే, ఒకే దినమందు 23,000 మంది చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో ఆయన ఎంత సీరియస్ థింగ్ గా ఈ వ్యభిచారాన్ని ట్రీట్ చేస్తున్నాడో మనము గుర్తించగలము. ఆ తర్వాత విషయము, కొందరు శోధించి సర్పముల వలన నాశించిరి అని వ్రాయబడి ఉన్నది. శోధించుట అనేటువంటిది తప్పిదము అని మనం చాలా సార్లు గ్రహించం. దేవునిని శోధించుట అనేటువంటిది సరైనటువంటిది కాదు, అది తప్పిదము. మత్తయి సువార్త 4:5 మనం చూసినప్పుడు, సాతాను చేత శోధింపబడినప్పుడు క్రీస్తు ప్రభు ఎదుర్కొన్నటువంటి ఒక సన్నివేశం గురించి తెలియజేయబడుతున్నది. అక్కడ సాతాను ఏమన్నాడంటే, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందరు అని వ్రాయబడి ఉన్నది కదా. కాబట్టి నీవు దుముకు, దూతలు వచ్చి నిన్ను ఎత్తి పట్టుకుంటారు అని సాతానుడు యేసు ప్రభుతో చెప్తూ ఉన్నాడు. అయితే ప్రభు ఏమన్నాడంటే, నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. అక్కడ సాతాను చెప్పినటువంటిది వాక్యం వ్రాయబడి ఉన్నది కరెక్టే. కాబట్టి ఆ విధంగా చేసేయటం అనేటువంటిది దేవునిని శోధించటం అవుతూ ఉంటుంది. దేవుని శోధించకూడదు అని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇది వ్రాయబడి ఉన్నది కాబట్టి దేవునిని పరీక్షిద్దాము, ఆయన నిజంగా నన్ను కాపాడతాడో లేదో అని శోధించే విధముగా మనం చేసేటువంటి తప్పిదములు అవి దేవుని దృష్టిలో తప్పిదములై ఉన్నవి. కాబట్టి మనం శోధించేటువంటి వారంగా ఉండకూడదు. ప్రభువును శోధించి వారు అరణ్యములో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులైనటువంటి ఆ ప్రజలు వారంతా కూడా చాలా మంది సర్పముల చేత కరువుబడి చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ శోధించుట వేరు, సూచన అడుగుట వేరు. ప్రభు యొక్క సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఆయన యొక్క సన్నిధిలో సూచన కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆయన చిత్తమును తెలుసుకునే విధంగా సూచన కోసం అడుగుతూ ఉంటాం. అది శోధించటం కాదు, కానీ మనము పైన చెప్పినటువంటి యొక్క ఈ టెస్ట్ చేయటం అనేటువంటిది ఉన్నా చూసారా, అంటే పైనుండి దూకేయటం. దూకినప్పుడు దేవుడు మన కోసం అక్కడ దూతలను పెట్టి మనకి ఏ దెబ్బ తగలకుండా కాపలా కాయటం, ఇలాంటివి శోధించటం అవుతుంది. అది ఆ శోధించటం అనేటువంటిది తప్ప సూచన అడగటం అనేటువంటిది మనము చేయవచ్చును. ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు చాలా మంది ఆ సూచన అడగటం అనేటువంటిది కూడా తప్పని చెప్పేటువంటి వాళ్ళు ఉంటున్నారు, కానీ అది సరైనటువంటిది కాదు. దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు నీవు సరిగా తెలుసుకునవల్లని, ఆయన యొక్క చిత్తమును గ్రహించవల్లన్నప్పుడు, నువ్వు నిజముగా ప్రభు యొక్క చిత్తమును వెతికేటువంటి వాడువైనట్లయితే అప్పుడు నీవు సూచనను అడగటంలో తప్పేమీ లేదు. తర్వాత ఏమి చెప్పబడినదంటే, మీరు సణగా కుడి వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి అని వ్రాయబడి ఉన్నది. సణుగుట కూడా తప్ప అని అడిగేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. చాలా మంది దీనిని అసలు తప్పుగానే భావించరు. సణిగనటువంటి వారు ఎవరు ఉండరేమో, ఒక సమయంలో కాకపోతే మరి ఒక సమయంలో సణిగేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కొందరికి సణిగేటువంటి లక్షణం తక్కువగా ఉంటుంది, మరి కొందరికి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అయితే అందరూ సణిగినటువంటి వారే ఎప్పుడో ఒకసారి. మనం ఎప్పుడు సణుగుతూ ఉంటామంటే మన యొక్క రిసెంట్మెంట్ ను తెలియజేసేటప్పుడు. మనకు ఆ చెప్పినటువంటి మాట గాని ఆ చెప్పినటువంటి పని గాని నచ్చకుండా ఉన్నప్పుడు మనము దానిని వ్యతిరేకించే సమయంలో, పూర్తి స్థాయిలో మనము మన యొక్క వాయిస్ ను రైజ్ చేయలేనటువంటి సమయంలో సణిగేటువంటి వారమై ఉంటూ ఉంటాం. మన యొక్క వాయిస్ ను పూర్తిగా రైజ్ చేసి మన యొక్క వ్యతిరేకత తెలియజేసేటప్పుడు యాజిటేట్ చేస్తూ ఉంటాం. అయితే సణగటం ఎప్పుడు వస్తుందంటే ఆ విధంగా వాయిస్ ను రైజ్ చేయలేనటువంటి పరిస్థితిలో మనలో మనమే ఏదో సణుగుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆ యొక్క వ్యతిరేకతను తెలియజేయకుండా సడగటం జరుగుతూ ఉంటుంది. ఇది దేవుడు ఇష్టపడలేదు. సడగటం అనేటువంటి దారిని దేవుడు ఇష్టపడలేదు. ఇండ్లలో సలిగేటువంటి వారు చాలా మంది ఉంటూ ఉంటారు. ఆడవాళ్ళైనటువంటి వారు పనులు చేసుకునేటువంటి సమయంలో సనగటం అనేటువంటిది చాలా చూస్తూ ఉంటాం. ఇది ఆడవారికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు, మగవారు సహితం సనిగేటువంటి వారుగా ఉంటారు. వారు ఆశించినటువంటి రీతిలో, వారు కోరినటువంటి రీతిలో, వారు ఇష్టపడినటువంటి రీతిలో పరిస్థితులు కొనసాగినప్పుడు ప్రతి వారు సనిగేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఈ సణుగుడు అనేటువంటిది ఉండటం వలన విశ్వాస జీవితంలో ప్రయోజనకరంగా ఉండదు. ఎవరైతే సణుగుతూ ఉంటారో వారు వ్యతిరేకించేటువంటి వారై కూడా ఉంటూ ఉంటారు. ఎందుకంటే నేను సనిగేటువంటి వాడినైనట్లయితే ఏ విషయం గురించి నేను సణుగుడుతూ ఉన్నానో ఆ విషయంలో ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి నాలో ఉండదు. కాబట్టి దానిని నేను వ్యతిరేకించేటువంటి వాడనై ఉంటాను. ఇది కుటుంబ జీవితంలో గాని విశ్వాస జీవితంలో గాని ముందుకు సాగేటువంటి యొక్క ప్రక్రియను, ఆ యొక్క నడకను మందబారుస్తూ ఉంటుంది. అక్కడ యూనిటీ అనేటువంటిది లేకుండా చేస్తూ ఉంటుంది. సనగటం అనేటువంటిది ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్యన జీవితము క్రమంగా సజావుగా సాగేటువంటిదిగా ఉండదు. దీని యొక్క ప్రభావం పిల్లలపై పడుతూ ఉంటుంది. ఈ కుటుంబం యొక్క ప్రభావము ఇతర కుటుంబములపైనను, సంఘం పైన సహితము పడేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి సణుగుడు అనేటువంటి దానిని మనం చాలా సార్లు పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ ఈ సణుగుడు లేకుండా చూచుకున్నట్టు అనేటువంటిది మనము నేర్చుకునవలసినటువంటి విషయమై ఉన్నది. ఇప్పటి వరకును మనం చదువుకున్నటువంటి విషయాలలో దేవునికి ఇష్టులుగా ఉండకపోవటం గురించి చదువుకున్నాం. తరువాత చెడ్డ వాటిని ఆశించటం గురించి చదువుకున్నాం. తరువాత విగ్రహారాధికులై ఉండటం గురించి, వ్యభిచరించటం గురించి, శోధించటం గురించి, సనగటం గురించి మనం చూచినాం. ఇవన్నీ కూడాను పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింథీయులతో ఎందుకు చెప్తూ ఉన్నాడు అని అంటే వాటి వలన సంభవించినటువంటి యొక్క పర్యవసానముల గురించి ఆయన తెలియజేస్తూ ఈ విధంగా జరిగినది కాబట్టి ఇప్పుడు మీ యొక్క విషయంలో కూడా ఈ విధంగా జరగకుండానట్లుగా మీరు జాగ్రత్త పడండి అని తెలియజేస్తూ వారికి ఈ విషయములు తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు చెడు నడత వలన జరిగినటువంటిది అరణ్యములో సంహరింపబడినారు. ఒక్క దినముననే 23,000 మంది కూలిపోయిన్నారు. సర్పముల వలన నశించిపోయిన్నారు. సంహారకుని చేత నశించిపోయిన్నారు. ఇలాంటివన్నీ జరిగినవి కాబట్టి మీరు కూడా అలాంటి విషయములలో తప్పిదములు చేస్తూ ప్రభు యొద్ద నుండి శిక్షణ పొందకుండా ఉండండి అని ఈ యొక్క వార్తను తెలియజేస్తున్నాడు. ఈ పర్పస్ ఏమని తెలియజేయబడినదంటే ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. కాబట్టి ఈ యుగాంతములో ఉన్నటువంటి మనకు బుద్ధి కలుగునట్లుగా ఈ విషయములు అనేటువంటివి వ్రాయబడి ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉన్నది. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింథీ సంఘములో ఆనాడు రాసినటువంటి వారికి మాత్రమే కాదు, అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి వారికి, ఇంకా ముందు ఉండబోయేటువంటి వారికి కూడా దృష్టాంతంగా ఉండు నిమిత్తమై దృష్టాంతములుగా వారికి సంభవించినవి కాబట్టి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుడికై వ్రాయబడినట్లుగా చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఒక్కొక్కసారి తప్పిదములు అని అనుకున్నటువంటివి కూడా దేవుడు తప్పిదములుగా భావించేటువంటి వాడై ఉన్నాడు. అవి ఏమిటనేటువంటిది ఇక్కడ 1-2 విషయాలని మనం చూచాం. సనగటం అనేటువంటిది, శోధించటం అనేటువంటివి. కాబట్టి ఈ విషయములలో చిన్నవి అని మనం అనేక మార్లు అనుకునేటువంటి ఈ యొక్క విషయములలో సహితము జాగ్రత్త పడి దేవుని యొక్క కోరిక మేరకు నడుచుకునేటువంటి వారముగాను, ఆయన యొక్క సన్నిధిలో ముందుకు సాగేటువంటి వారముగాను ఉండునట్లుగా ప్రభు మనకు సహాయము చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమెడువైన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ సేవకుడైనటువంటి పౌలు కొరింథీయులకు ఆనాడు వ్రాసినటువంటి యొక్క వాక్యమును మేము చదివి ఉన్నాము. ఆయన వ్రాసినటువంటి యొక్క విషయములలో మేము జాగ్రత్త పడినట్లుగాను, అనేక సార్లు మేము చిన్న చిన్నవి అని కొట్టి పారేసేటువంటి వాటి విషయంలో జాగ్రత్త పడేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. తండ్రి, మీరు మాకు సూచించేటువంటి ప్రతి విషయములోనూ జాగ్రత్త పడి మేలుకరమైనటువంటి వాటిని మేము పొందునట్లుగా, మీ శిక్షణ నుండి మేము తప్పించుకునేటువంటి వారంగా ఉండునట్లుగా, మీకు ఎల్లప్పుడూ భయపడుచు, మిమ్మల్ని ప్రేమించు, ముందుకు సాగేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తునామం ముందు వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.